సంఘానికి రాసిన పత్రికల నుంచి 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను మీకు చదివి వినిపిస్తాను. ఇది మనం ధ్యానాంశం క్రింద మనం చూసుకున్నాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందరి విశ్వాసమును బాప్తీసములను గూర్చిన బోధయు హస్తనిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమగుటకు సాగిపోదము. చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత వాక్యాన్ని మనము పరిశీలించి చూసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం కోసం ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఉదయ కాలంలో నాయన మీ బిడ్డలందరితోటి కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని మహింపరచడానికి మీరిచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వేలాది స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. చదవబడిన వాక్య భాగము మీ పాదముల దగ్గర పెట్టి ఉన్నాను తండ్రి. వాక్యాన్ని, మమ్మలను, సమయాన్ని ప్రభా మీ మహిమ కోసం వాడండి. మమ్మల్ని అందరినీ కూడా మీ వాక్య పెరుగులో మమ్మల్ని ప్రభా స్థిరపరచండి, సిద్ధపరచండి. మీ కృప మాకు అనుగ్రహించమని వేడుకొంచు. మేమందరం కూడా తండ్రి వాక్యానుసారమైన జీవితం కలిగి మిమ్మల్ని మహింపచ్చే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ఉదయ కాలంలో నా తండ్రి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకొంచు. మిక్కిలి వినయంతో ప్రాధేయపడి వేడుకొంచడం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఇక్కడ మనకి తన దాసుడి ద్వారా హెబ్రీ సంఘానికి, 9000 సంవత్సరాల క్రితం హెబ్రీ సంఘంతో పౌలు భక్తుడు మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు, క్రైస్తవుడిగా మారిన తరువాత, నీ విశ్వాసిగా మారిన తరువాత దేవుడు అంటున్నాడు, మూల పాఠాల దగ్గరే మీరు ఆగిపోతే అది దేవుని యొక్క ఉద్దేశం కాదు. మీరందరూ కూడా సంపూర్ణ అవ్వాలనేదే దేవుని యొక్క ఉద్దేశం అని ప్రతి క్రైస్తవుడిని దేవుడు ఈ రాత్రికాల సమయంలో, ఉదయకాల సమయంలో మనల్ని అందరినీ కూడా గుర్తు చేస్తున్నాడు. మన యొక్క బాధ్యతను మనకి గుర్తు చేస్తున్నాడు. సో కాబట్టి మనం ఏం చెయ్యాలి? యాజ్ ఎ క్రైస్తవుడుగా నీవు క్రైస్తవుడివి, క్రీస్తుని పోలిన వాడి అని చెప్పుకుంటూ క్రీస్తుని వెంబడిస్తున్నానని చెప్పుకుంటున్నటువంటి మనము ఏం చెయ్యాలి? ఇదే విషయంలో బైబిల్ గ్రంథంలో 5వ అధ్యాయము, ఇదే 5వ హెబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే 12వ వచనంలో కూడా ఈ మాటలే మాట్లాడుతున్నాడు. కాలమును బట్టి చూసినట్లయితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. దాని ఉద్దేశం ఏంటంటే కాలమును బట్టి చూసినట్లయితే, మీరు ఇప్పటి వరకు క్రీస్తులోకి వచ్చిన దాన్ని బట్టి చూసినట్లయితే, మీరు క్రైస్తవులుగా దేవుని అంగీకరించిన తరువాత మీ యొక్క సీనియారిటీని బట్టి గాని, మీ విశ్వాస జీవితాన్ని బట్టి గాని చూసినట్లయితే మీరు ఎలా ఉండాలి? దేవోక్తులలో మీరు బోధకులుగా ఉండవలసిన వారంటే వేరే వాళ్ళకి బోధించవలసిన వారిగా ఉండవలసిన వారైతే మీరింకా ఎక్కడున్నారంటే, దేవోక్తుల్లో మొదటి మూల పాఠంలో ఒకటి మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు తాగవలసిన వారంటే ఇంకా మీరు అర్లీ స్టేజ్ లోనే ఉన్నారు. క్రైస్తవుడిగా ఇంకా మీరు ఎక్కడ మొదలు పెట్టారో అక్కడే మీరు ఉండిపోతున్నారు. అలాగ కాదు. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము మీరు బలమైన ఆహారం తినవలసిన వారుగా ఉండాలి. అంటే మీరు ఇంకా దేవునిలోని మర్మాలను, దేవునిలోని ముఖ్యమైన ఉద్దేశాలను మీరు అర్థం చేసుకునేవారుగాను, ఆ విధముగా ఉండేవారుగాను మీరు ఉండాలని ప్రభు మనకి ఈ ఉదయ కాలంలో తెలియజేస్తున్నాడు. అలాగే మనం 13వ వచనంలో కూడా చూసినట్లయితే, మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడే యుండును. మరియు పాలు తాగు ప్రతివాడును శిశువే గనుక, పాలు తాగేవాడు శిశువుగానే ఉంటాడు, వాడికి బలమైన ఆహారము జీర్ణము కాదు. అర్థం ఏంటంటే బలమైన ఆహారము, లోతైనటువంటి మర్మాలతో కూడిన వాక్యాలు మనకి అర్థం కావు అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రభువుని శిష్యులు ప్రశ్నిస్తారు, ఎందుకు నీవు వారికి ఉపమాన రీతిగా బోధిస్తున్నావు అని అడుగుతాడు. అడిగినప్పుడు దేవుడు ప్రభు అయిన యేసయ్య అంటాడు, పరలోక మర్మాలు తెలుసుకోవటం మీకు అనుగ్రహించబడి ఉన్నది గాని వారికి ఇంకా అనుగ్రహించబడలేదు. కాబట్టి దేవుని యొక్క మాటలు మర్మాలతో కూడినటువంటి మాటలు. సో ఈ మర్మాలతో కూడిన మాటలు అందరికీ ఇవి అర్థం కావు అనేది ఆయనకు ముఖ్య ఉద్దేశం. కాబట్టి కీర్తనకారుడు కూడా ఈ విషయంలో మాట్లాడుతూ అంటాడు. 119వ కీర్తన 18వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన అంటాడు, అయ్యా మీరు ధర్మశాస్త్రము నీ ధర్మశాస్త్రము నందు ఉన్నటువంటి ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు నా తండ్రి నా కన్నులు తెరువుము అని ప్రభుని ఆయన వేడుకుంటూ ప్రార్థిస్తాడు. ఒకసారి 119వ కీర్తనలోకి వెళ్దాం. 119వ కీర్తన 18వ వచనం నేను చదువుతున్నాను. నేను నీ ధర్మశాస్త్రము నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. నీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు. ఎందుకంటే దేవుని యొక్క మాటలు అందరికీ అర్థం కావు. దేవుని మాటలు అర్థం కావాలంటే నీకు దేవుని ఆత్మ కావాలి అని ప్రభువే మరలా తన దాసుడి ద్వారా కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో ఆయన వివరిస్తున్నాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయానికి వెళ్దాం. కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు నేను చదువుతున్నాను. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవుని ఆత్మ దేవుని మర్మాలను పరిశోధించి మనకు వివరిస్తుంది. ఇక్కడ 11వ వచనం అంటున్నాడు, ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న మనిషాత్మకే గాని మనుషులు మరి ఎవనికి తెలియను. మనుషులకు సంబంధించినటువంటి లోక సంబంధమైన విషయాలు మనం తెలుసుకుంటాం. మనం ఈ రోజుల్లో చూస్తున్నాం చాలా మర్మాలతో కూడిన విధముగా వాళ్ళు అర్థవంతంగా మాట్లాడతారు. కొన్ని విషయాలు మనకి మనుషుల సంగతులు మనకు అర్థం కావు. సో కాబట్టి అది ఎవరికి ఈ లోక సంబంధమైన జ్ఞానం కలిగి ఉంటాడో వాడికి ఆ విషయాలు అర్థమవుతాయి. అలాగే దేవుని సంగతుల విషయం గురించి కూడా మాట్లాడుతున్నాడు. అయితే అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. మనమందరం మూలపాఠాల దగ్గరే ఉండిపోకూడదు. మనం పసివాలురుగానే ఉండిపోకూడదు. పాలు తాగేవారిగా ఉంటే దేవుని సంగతులు దేవుని ఆత్మ కలిగిన వారికి మాత్రమే అర్థమవుతాయి. కాబట్టి మనం పాలు తాగేవారిగా ఉన్నప్పుడు మనకి దేవుని సంగతులు అర్థం కావు. కారణం ఏంటంటే మనలో ఆత్మ బలపడట్లేదు. దేవుని ఆత్మ మనలో బలపడే కొద్దీ దేవుని సంగతులు మనకు అర్థమవుతాయి. కాబట్టి క్రైస్తవుడిగా నీవు మూలపాఠాల దగ్గరే ఉండిపోకూడదు అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. 14వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం, వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. కనుక బలమైన ఆహారము వారికే తగును. ఎదిగిన వారికే బలమైన ఆహారము. కాబట్టి వారు ఎలాంటి వారు అంటే వయసు వచ్చిన వారు అభ్యాసము చేత, అంటే మీరు దినదినము చేయించినటువంటి దేవునిలో దేవునిని ఆరాధించే క్రమంలో కాని దేవుని ధ్యానించే క్రమంలో కాని మీరు ఎదిగి ఉన్నవారై ఉంటారు. సో కాబట్టి ఎదిగిన వారికి అన్ని సంగతులు అర్థమవుతాయి. దేవుని ఆత్మ మీలో ఎదిగే కొలది మీరు అనేక విషయాలు తెలుసుకునే వారిగా ఉంటారు, ఉండాలి అనేది దేవుని యొక్క మర్మం. సో కాబట్టి మనము మేలు కీడులు వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారై ఉంటారు. జ్ఞానముతో కూడిన ఇంద్రియములు మనకి, మన జ్ఞానేంద్రియములు కలిగిన వారిగా ఉండాలి. జ్ఞానేంద్రియములు కలిగిన వారై ఉండాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఉదయకాలంలో మనము దేవుడు తన దాసుడి ద్వారా మనందరికీ తెలియజేయబడినటువంటి మాటలను బట్టి మరి క్రైస్తవుడిగా నువ్వేం చేయాలి, ఎలా ఉండాలి? నువ్వు క్రైస్తవుడిగా వచ్చావు, నమ్మేవు, విశ్వాసంతో బాప్తీసం ద్వారా రుజువు చేసుకున్నావు, అనుదినము దేవుని యొక్క వాక్య పరిచర్యలో పాలు పంచుకుంటున్నావు. అయితే మరి నువ్వు సంపూర్ణులు కావాలంటే ఏం చేయాలి? యోహాను సువార్తలో కూడా ప్రభువు సెలవిస్తున్నాడు, మీరు బహుగా ఫలించుట వలన నా పరలోకపు తండ్రి మహింపరచబడతాడు అని చెప్పి ఆయన 15:8 వచనంలో చెబుతున్నాడు. ఆయన యోహాను సువార్త 15:8 వచనంలో మనం ఈ మాట చూస్తాం, మీరు బహుగా ఫలించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. కొలసీలకు రాసినటువంటి పత్రికలో దేవుడు మనం ఎలా ఉండాలి అని కొలసీ సంఘంతో మాట్లాడుతూ పౌలు భక్తుడు ఆనాడు కొలసీ సంఘానికి చెప్పినటువంటి మాటలు ఈనాడు ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడికి ఆయన వివరిస్తున్నాడు. తన మాటల ద్వారా 2000 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ దేవునిలో ఎదిగేవారిగా ఉండాలని తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయానికి వెళ్తే కొలసీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో దేవుడు తన ఉద్దేశాలను వివరిస్తున్నాడు పౌలు భక్తుడి ద్వారా. మీ కొరకును, లౌదికీయ వారి కొరకును, శరీర రీతిగా నా ముఖం చూడని వారి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకోగోరుచున్నాను. మీరు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలేశ్యము కలిగిన వారై. ఈ 2 విషయాలు మనం కొంచెం దీర్ఘంగా ఆలోచించాలి, లోతుగా అర్థం చేసుకోవాలి. వారు ప్రేమయందు అతకబడను. ఏమంటున్నాడు? మీరు ఎలా ఉండాలి? మీరు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారై. మీరు ప్రేమయందు అతుకబడి ఉండాలి. అంటే ఈ రోజుల్లో మనందరికీ తక్కువగా ఉన్నటువంటి విషయం ఏంటంటే ప్రేమ. మనమందరం కూడా క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం. వాస్తవానికి మనం పరిపూర్ణమైన క్రైస్తవులుగా ఉండలేకపోతున్నాం అనేది దేవుని యొక్క భావం. ఎందుకు అంటే అనేకుల ప్రేమ చల్లారిపోతుందని ప్రభువే చెబుతున్నాడు. మత్తయి సువార్త 24:12 మనం చూసినట్లయితే ప్రభు అంటాడు, ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి చూసినట్లయితే అనేకులలో ఏమవుతుంది? ప్రేమ చల్లారిపోతుంది. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అక్రమం విస్తరించుట చేత అనేకుల్లో ఉన్నటువంటి ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ, మనం దేవుని యొక్క స్వరూపముగా చేయబడ్డాం. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. మనం దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి స్వరూపంలోకి మనం అందరం కూడా నిర్మించబడి ఉన్నాం అనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే మనలో అక్రమం విస్తరించడం వల్ల మనలో ఉన్నటువంటి దేవుని ప్రేమ చల్లారిపోతుంది. మనం ప్రేమలో అతుకుబడి ఉండటం లేదనేదే దేవుని యొక్క భావం. సో ప్రేమలో అతుకుబడి ఉన్నవాడు అన్నిటి విషయాల్లో తగ్గింపు స్వభావం కలిగి ఉంటాడు. అంతేకాదు, ప్రేమ మనందరినీ కూడా ఐక్యం చేసే విధంగా ఉంటది. మనమందరము అందుకనే ప్రభువు సెలవిస్తూ ఉంటాడు, ఆయన దగ్గరికి వచ్చినటువంటి శాస్త్రులు, పరిసయులు వీళ్ళందరూ కూడా ఏసైన ఒక మాట అడుగుతారు. బైబిల్ గ్రంథంలో, ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి ఆజ్ఞలు ఏది అన్నప్పుడు, నీ దేవుడైన యెహోవాను గుర్తించాలి, ఆయన హృదయపూర్వకంగా ఆరాధించాలనేది ప్రధానమైనదైతే, అలాంటిదే మరో ఒకటి ఉన్నది, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేది. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి అనే భావంలో మనం సకలము అందులో ఇమిడి ఉంటది. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీవు ఏమి ఎదుటివారి దగ్గర నుంచి ఆశిస్తున్నావో అవి కూడా నువ్వు ఎదుటివారికి ఇచ్చేవాడిగా ఉండాలి. అలా లేకపోతే నీ ప్రేమ, నీ భక్తి వ్యర్థమైపోయి ఉంటది. ఆ విషయంలో యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు మరి సర్వలోకం ఉన్నటువంటి క్రైస్తవులందరికీ మాట్లాడుతూ చెబుతాడు. మనం విశ్వాసం కలిగిన వారు, మీ విశ్వాసం కలిగిన వారు అని పదే పదే మనం చెప్పుకుంటుంటాం. అయితే నీ విశ్వాసము ఎలా ఉండాలి? యాకోబు రాసిన పత్రిక 2:14 అంటాడు, నీవు క్రియలు లేనటువంటి విశ్వాసం ఉంటే అది ఒంటిగా మిగిలిపోయింది, అది మృతమైనది అంటాడు. సో కాబట్టి నీ విశ్వాసము సజీవము గలదై ఉండాలంటే క్రియలతో కూడిందై ఉండాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం. ఈ రోజుల్లో క్రియలు లేనటువంటి ప్రేమ మనం చూపిస్తున్నాం. దానికి కారణం ఏంటంటే ప్రతి దానికి మనుషులు సొంత లాభాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సొంత లాభాన్ని కోరుకుంటున్నారు. మనుషులు ఎదుటివారి దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తున్నారు. సువార్త ప్రకటించేవాడు తన సొంత లాభాన్ని చూసుకుంటున్నాడు. దేవుడిచ్చినటువంటి తలాంతుని కలిగిన వాడు సొంత లాభాన్ని చూసుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను నీకు ఉచితంగా ఇచ్చాను, నువ్వు ఉచితంగా వాళ్ళకి ఇవ్వాలి. దేవుడు ఎందుకు వచ్చాడు అంటే నశించిపోతున్న వారికి సువార్త ప్రకటించడానికి వచ్చాడు దేవుడు. ఆ బాధ్యత నీకు నాకు ఉచితంగా ఇచ్చాడు. ఈ ఉచితంగా ఇచ్చినటువంటి ఈ బాధ్యతను మనం ఎంతవరకు దేవునికి మహిమకరంగా వాడుతున్నాం? ఈ రోజుల్లో చూసినట్లయితే క్రైస్తవ్యము ఒక వ్యాపారంగా మారిపోయింది. ఎవరు చూసినా ఒకప్పుడు మిషనరీస్ ఈ భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. వాళ్ళు వాళ్ళ బిడ్డలను పోగొట్టుకున్నారు, వాళ్ళ భార్యను పోగొట్టుకున్నారు, కలిగిందంతా పోగొట్టుకున్నారు, ఆరోగ్యం పాడు చేసుకున్నారు, సకలము పోగొట్టుకుని అన్నీ కలిగిన వారిగా భారతదేశానికి వచ్చి అన్నీ కలిగిన వారిగా నశించిపోయినటువంటి ఆ ప్రాంతాలకు వెళ్లినటువంటి ఈ మిషనరీస్ వాళ్ళు అన్నీ పోగొట్టుకుని చివరికి రిక్తులుగా మళ్లీ వెనక్కి తిరిగి వెళ్లారు. కానీ వాళ్ళు వెళ్లేటప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వాళ్ళకి తోడుగా తీసుకెళ్లారు. దేవునిలో సమర్పించుకున్న వారిగా ఉండి వాళ్ళు ప్రేమను పంచి దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతుని వాడి అనేక మందిని దేవుని వైపు తిప్పుతూ బుద్దిమంతులుగా వెళ్లారు. సో కాబట్టి ఆ పరిచర్యలో మనం మనకందరూ కూడా ఇచ్చారు. కానీ ఈనాడు ఈ పరిచర్య వ్యాపారంగా మారిపోయింది. దేవుని యొక్క సువార్త కాస్త ఇది ఒక వ్యాపార కేంద్రముగా మారింది. ఆనాడు యేసయ్య మందిరంలోనికి ప్రవేశించినప్పుడు ఏది బాధపడ్డాడో, దేని గురించి అయితే ఆయన బాధపడ్డాడో, నా మందిరము మరి అందరికీ సకల జనులకు ప్రార్థనా మందిరముగా ఉంటదని చెప్పబడిన ఆ మందిరం వ్యాపారంగా మార్చేశారని ఆ రోజు ఆయన ఎందుకు బాధపడ్డాడో అదే విషయం ఈ రోజు ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే జరుగుతుంది, అదే ప్రబలిపోతుంది. సో కాబట్టి ప్రేమ చల్లారిపోతుంది అని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి కొలొస్సీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ చెప్పేటటువంటి లోతైన మాట, వారు ప్రేమయందు అతుకుబడి, మనం అందరం కూడా ప్రేమయందు అతుకుబడి ఉండాలి, మనం ప్రేమలో ఉండాలి. ఆ ప్రేమ అన్నిటినీ కలిగి ఉంటది. అంటే ప్రేమ క్షమించే గుణము, సహాయం చేసే గుణము, మరి అందరినీ ఆదుకునే గుణము, అందరి కోసం ప్రార్థించే గుణము, అందరినీ గౌరవించే గుణము, అందరినీ ప్రేమించే గుణము, ఇది కలిగి ఉంటది. అది మనం అందులో అతుకుబడి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై, ఏ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగి ఉండాలి అంటే క్రీస్తుని గురించినటువంటి సంపూర్ణ గ్రహింపు. ప్రభు ఏమై ఉన్నాడో ఆ గ్రహింపు మనం అందరం కూడా కలిగితే పరలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యము మనం పొందిన వారమై ఉంటాం. అది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు పరలోకానికి సంబంధించిన సంపూర్ణ గ్రహింపు కలిగిన వారై, పరలోకానికి సంబంధించినటువంటి ఐశ్వర్యాన్ని, సంపూర్ణ ఐశ్వర్యాన్ని పొందుకోవాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. కారణం ఏంటంటే ఈ లోకంలో మన యొక్క జీవితము చాలా స్వల్పమైన జీవితం. 70 సంవత్సరాలు అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరాలు బతుకుతారని దేవుడే సెలవిచ్చున్నాడు. కాబట్టి ఈ 70-80 సంవత్సరాల కాలంలో మనము అనేక బాధ్యతలు, బాధలు, ఇబ్బందులు కలిగిన వారిగా ఉంటాం. సో ఈ బాధలు, బాధ్యతలు కలిగిన వారమైన మనము దేవుని యొక్క ఉద్దేశానుసారముగా మనం ఈ భూమి మీద మన యాత్రను సాగించినట్లయితే మన పర్మనెంట్ వాసానికి మనం వెళ్లేవారిగా ఉంటాం. అక్కడ ఇక్కడ మనం సంపాదించుకున్నదే మనకు అక్కడ ఆస్తిగా వస్తుంది. సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారిమై ఉంటాం. ఇక్కడ నీవు క్రీస్తుని గురించి ఎంత లోతుగా తెలుసుకుంటే, సువార్తను గురించి నువ్వు ఎంత లోతుగా అర్థం చేసుకుంటే ఆ గ్రహింపు, అలాగే నువ్వు చేసేటటువంటి పరిచర్య, నువ్వు చేస్తున్నటువంటి దేవుని యొక్క సేవ నీకు పరలోకంలో నీ ఆస్తిని సమకూర్చుతూ ఉంటది. నీ టార్గెట్, నీ ఉద్దేశము పరలోకములో నీ యొక్క సంపాదన కోసమే ఉండాలి తప్ప భూలోకంలో ఉన్న వాటి కోసం, ఇక్కడ పొందేటటువంటి సౌకర్యాల కోసం, ఇక్కడ మనం మన దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను మన సంపాదన కోసం, మన సుఖభోగాల కోసం వాడుకుని దేవుని రాజ్యములో మనం పేదవారిగా ఉండిపోకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ విషయమై మత్తయి సువార్తలో ప్రభువు మాట్లాడుతూ యేసయ్య స్పష్టంగా చెప్తాడు. ఎవరి గురించి మాట్లాడతాడో మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. 7వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం, నేను 21-22 వచనాలు నేను చదువుతున్నాను. ప్రభువా, ప్రభువా అని నిన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు. ఇది చాలా స్పష్టమైన విషయం. నేను బోధకుడును, నేను లేకపోతే నాకు తలాంత్ ఇచ్చాడు, ఆ తలాంత్ ప్రకారం నేను భూమి మీద నేను అందరినీ మెప్పిస్తున్నాను, నేను మెస్మరైజ్ చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నానని చెప్పి దేవుని యొక్క తలాంతను సొంతానికి వాడుకున్నటువంటి సలోమోన్ లాగా అయిపోతాం. సలోమోనుకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు దేవుడు? సలోమోన్ అడుగుతాడు దేవుణ్ణి, అయ్యా ఈ గొప్ప జనమైనటువంటి నీ ప్రజలను న్యాయంగా పరిపాలించడానికి కావలసిన జ్ఞానం నాకు అనుగ్రహించమని అడుగుతాడు. దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయనకిచ్చినటువంటి జ్ఞానము అంతా ఇంత కాదు. ఆయనకిచ్చిన జ్ఞానం గురించి మాట్లాడుతూ మొదటి రాజుల గ్రంథము మనం 4:29 చూస్తే ఆయన ఎంతటి జ్ఞానము కలిగిన వాడో మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు తనకి ఎంతటి జ్ఞానాన్ని ఇచ్చాడు అంటే మొదటి రాజుల గ్రంథము 4:29 దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచన గల మనస్సును దేవుడు అతనికి అనుగ్రహించాడు. జ్ఞానమును బుద్ధిని, బుద్ధి కూడా ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం అంటే ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టడమే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని దేవుడు ఆయనకిచ్చాడు. బుద్ధిని ఇచ్చాడు. బుద్ధి అంటే తన ప్రవర్తన ద్వారా అనేక మందిని దేవుని వైపు తిప్పేవాడిగా ఉండాలి. అది కూడా దేవుడు అనుగ్రహించాడు. అంతేకాకుండా వర్ణింపశక్యము కాని వివేచన గల మనస్సును ఆయనకిచ్చాడు. అంటే ఎదుటి వారు మాట్లాడే విధానంలో ఆ వారు ఏం మాట్లాడుతున్నారో అది గ్రహించి, వాడు చివరిగా ఏం మాట్లాడతాడో కూడా ముందుగానే గ్రహించి దానిని అర్థం చేసుకోగలిగినటువంటి మనస్సును దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఇంతటి జ్ఞానాన్ని దేవుడు అతనికి అనుగ్రహిస్తే అతడు చేసింది ఏంటి అంటే, అతడు కామాతురత గలవాడై దేవుడు ఎవరిని మీరు పెళ్లి చేసుకోవద్దు, ఎవరితో మీరు ఉండొద్దు అని దేవుడు ఈ 11:11 చెప్తాడు. మోయాబీలు, ఎదోమీయులు, అమోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతలతో తిప్పుదురు గనక వారితో సహవాసము చేయకూడదని, వారిని మీతో సహవాసము చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చినాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడే. మోహించి కామాతురత గలవాడే. ఆయన యొక్క జ్ఞానాన్ని, అతని జ్ఞానముతో కూడిన తన మాటలను చూడటానికి సకల దేశాల నుంచి రాజులు వచ్చి అతనికి కలిగినటువంటి జ్ఞానాన్ని బట్టి వాళ్ల బిడ్డలందరినీ అతనికి భార్యలుగా ఇవ్వటానికి వాళ్లు అంగీకరించి చేస్తారు. సో ఇలాంటి ఆధిక్యతను ఆయన తన యొక్క స్వార్థానికి వాడుకున్నాడు. దేవుడు తనకిచ్చింది జ్ఞానము కలిగిన వాడై ముందుగా తన యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించే జ్ఞానము దేవుడు అతనికి అనుగ్రహిస్తే అతడు స్వార్థముతో తనకిచ్చినటువంటి ఆ తలాంతుని ఆయన దేనికోసం వాడుకున్నాడంటే తన వాంఛ, శరీర వాంఛ తీర్చుకోవటానికి వాడుకున్నాడు. దేవుడు 2 ప్రత్యక్షమై దేవుడు మొదటిగానే చెప్పాడు, నువ్వు ఎవరితోటి సహవాసం చేయాలో, ఎవరితో సహవాసం చేయకూడదు, ఎవరిని నీతో సహవాసం చేయనీయాలో అవన్నీ కూడా దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. కాని కామాతురత అనేటటువంటి బలహీనత కలిగిన వాడై తన జ్ఞానాన్ని తన స్వార్థానికి, తన శరీర కోరికలు తీర్చుకోవటానికి ఆయన వాడుతున్నాడు. సో కాబట్టి దేవుడు నశించిపోవటం దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఏ ఆత్మ నశించిపోవటం దేవుని యొక్క ఉద్దేశం కాదు. కాబట్టి అతని హెచ్చరించాడు. ఇక్కడ 2:9 చూస్తే ఇశ్రాయేలు దేవుడని యెహోవా అతనికి 2 ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని ఆయన స్పష్టంగా హెచ్చరించినప్పుడు ఆయన హృదయము దేవుని యొద్ద లేదు కాబట్టి అతడు దేవుని మాటలను ఆయన లక్ష్య పెట్టలేదు. చివరికి దేవుని యొక్క ఉగ్రతకు అతడు పాత్రుడు కావలసి వచ్చింది. సో కాబట్టి మనము ఏం చెయ్యాలి? ఇక్కడ ఎవరు ప్రభువా ప్రభువా అని పలికేవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు. మరి ఎవరు ప్రవేశిస్తాడు అంటే నీతి న్యాయములు కలిగి జీవించేవాడు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తాడు అని మనకి భక్తుడు తెలియజేస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? 7:22 చూస్తే ఆయన మరి ఒక మాట తెలియజేస్తున్నాడు. చూద్దాం ఇక్కడ ఆయన అంటాడు, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు ఆయన అంటాడు, నేను మిమ్మల్ని ఎన్నడనూ ఎరుగను, అక్రమం చేయవారులారా నా ఇద్దరిని పొండని వారితో చెప్పుదును అంటున్నాడు. సో కాబట్టి దీని అర్థం ఏంటంటే, ప్రవ్వా ప్రవ్వా అని పిలుస్తారు, వాళ్ళేం చెబుతున్నారు, మేము సేవకులం నాయన, నువ్వు ఏర్పరచుకున్నటువంటి సేవకులం, నీ నామంలో మేము ప్రవచించాం, మా నోటను మీ మాటలు పెట్టారు, వాటిని ప్రజలకు మేము చెప్పాం, తర్వాత నీ నామంలో మేము అద్భుతాలు చేశాం, చనిపోయిన వారిని లేపాం, ప్రార్థించినప్పుడు స్వస్థతలను ఇచ్చావు, మేము ప్రార్థించినప్పుడు చనిపోయిన వారు లేచారు, అద్భుతాలు అనేకమైన చేశాం, దయ్యాలను వెళ్లగొట్టాం, ఇవన్నీ చేశాం అని దేవునికి గుర్తు చేస్తూ అయ్యా అయ్యా అని ప్రభువా ప్రభువా అని ఆయన బతిమలాడుతుంటే ఆయన చెబుతున్నటువంటి మాట అక్రమం చేయవారులారా అంటున్నాడు. ఎవరు వీళ్ళందరూ అంటే, దేవుడు తను ఏర్పరచుకున్న తరువాత, సలోమోను ఏ విధముగా ఏర్పరచుకున్నాడో, ఏర్పరచుకున్న తరువాత వారికి ఇచ్చినటువంటి ఆ తలాంతుని, వారు పొందుకున్న ఆశీర్వాదాన్ని సొంత లాభానికి వాడుకుని, ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ప్రమాదకరమైన పనులు అవే, సేవకులు విశ్వాసులను వారి యొక్క పనివారిగా వాడుకునేటువంటి ప్రమాదం ఈ రోజుల్లో కనిపిస్తుంది మనకి. సేవకులు వారిని కనీసం మనుషులుగా కూడా దగ్గరికి రానేటువంటి పరిస్థితులు మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. అనేక మంది పెద్ద పెద్ద సేవకులుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళకి ఒక బౌండరీస్ ఏర్పరచుకుని, వాళ్ళకు ఒక హద్దులు ఏర్పరచుకుని ఆ హద్దుల్లో జీవిస్తున్నారు. దేవుడు అది కాదు ఉద్దేశం. ప్రజల్లోకి వెళ్ళమన్నాడు, ప్రజలకి సువార్త ప్రకటించమన్నాడు, దేవుడు అందరినీ ఆదరించమని చెప్తున్నాడు. సో కాబట్టి ఇలాంటి ప్రమాదం ఉంటది. కాబట్టి ఈ కొలసీ సంఘంలో మాట్లాడుతూ చెబుతున్నటువంటి మాట, సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని రాజ్యంలో మనం ఐశ్వర్యం పొందిన వారమై ఉండాలని, దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుచున్నాడు. ఆయన పోరాడేది అదే. ఈనాడు దేవుని యొక్క సేవకులుగా ఉన్నామని చెప్పుకున్న ప్రతి వాడు కూడా పోరాడవలసినటువంటి ఆయన బాధ్యత అదే. దేవుని క్రీస్తుని గురించిన స్పష్టంగా తెలుసుకున్న వారై, క్రీస్తుని స్పష్టంగా ప్రకటించిన వారై, ఆయన మన హృదయాలలో ఎవరైతే వింటున్నారో వారందరూ హృదయాల్లో ఆదరణ పొందాలని, క్రీస్తుని గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలని ఆయన పోరాడాడు ఆనాడు. ఈనాడు అలాంటి వారిని అందరినీ, సేవకులుగా చెప్పబడుతున్న వారందరినీ కూడా ఆయన ఈ హెచ్చరిస్తున్నాడు. క్రీస్తుని గురించినటువంటి సంపూర్ణ గ్రహింపు అందరికీ కావాలి. అసలు ఈ రోజులో క్రీస్తుని గురించినటువంటి సంపూర్ణ గ్రహింపు క్రైస్తవులకే లేదు, బయట వారికి తెలుస్తుంది. ఆహాబు ఆ రోజుల్లో, రాహాబు దేవుని గురించినటువంటి పరిపూర్ణ జ్ఞానం కలిగింది. ఆమె అన్నది, మీకు యెహోవా తోడుగా ఉన్నాడన్న సంగతి మా అందరికీ తెలుసు. యెహోషువ గ్రంథంలోకి వెళ్ళినట్లయితే ఆ విషయం మనకి అర్థమవుతుంది. ఒకసారి యెహోషువకి వెళ్దాం మనం. యెహోషువ గ్రంథంలో మనం చూస్తే రాహాబు ఏ విధముగా మనతోటి మాట్లాడుతుందో మనం అర్థం చేసుకోవాలి. సో రాహాబు అంటది ఇక్కడ మనం చూద్దాం, 2వ అధ్యాయానికి వెళ్దాం. 2వ అధ్యాయం యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో 2వ వచనం నుంచి చూస్తున్నా. దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం వచ్చెను. అతడు, నీ యొద్దకు నీ ఎంట చేరిన మనుషులు వెలుపులకు తీసుకురమ్మని వారు ఆ దేశమంతటిని వేగు చూచి వచ్చిరని చెప్పుటకు రాహాబు నద్దుకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకుని వారిని దాచిపెట్టి, ఆ మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడ నుండి వచ్చిరో నేను ఎరుగను, చీకటి పొడుచు చుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్లిది, వారు ఎక్కడికి పోయిరో నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనపకట్టెలో వారిని దాచిపెట్టెను. ఆ మనుషులు యోర్ధాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిది. ఈ విషయం అప్పుడు ఆమె చెబుతున్నటువంటి మాటలు, ఆమె ఏమంటదంటే, ఆమె అంటది, యెహోవా మీ దేశమును మీకిచ్చుచున్నాడని, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియూ నేను ఎరుగుదును. ఇది దేవుని గురించినటువంటి గ్రహింపు ఒక వేసైనటువంటి రాహాబుకి ఆనాడు కలిగి ఉన్నది. ఈనాడు క్రీస్తును గురించినటువంటి గ్రహింపు మనకి ఎంతమందికి ఉన్నది? దేవుని గురించినటువంటి గ్రహింపు ఆనాడు ఒక వేశ్య 10 సంవత్సరాల వయసులో వేశ్య వృత్తికి ఇచ్చివేయబడినటువంటి ఆ రాహాబు 40 సంవత్సరాలు ఆ వృత్తిలో ఉండి శరీరమే తనకి ఆధారంగా చేసుకుని తన శరీరంతో వ్యాపారం చేసినటువంటి ఆ స్త్రీ దేవుని గురించినటువంటి గ్రహింపు కలిగి ఉన్నది. మరి ఈ రోజు మనం పరిశుద్ధులు అని చెప్పుకుంటున్నాము, నేను క్రీస్తును పోలిన వారిని అని చెప్పుకుంటున్నాము, క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నారని చెప్పుకొనిచున్నటువంటి వారు, దేవుని యొక్క ఆశీర్వాదాలు తలాంతులు పొందుకున్నటువంటి వారు ఎంతమంది నిజముగా దేవుని యొక్క గ్రహింపు కలిగి ఉన్నారనేది మనకందరికీ ఉన్నటువంటి మన అందరి ముందు ఉన్న ప్రశ్న. ఆ గ్రహింపు యొక్క ఐశ్వర్యం మనం కలిగి ఉంటున్నామా? ఆ ఆదరణ మనం పొందుకొని ఉన్నామా? క్రీస్తును గురించిన గ్రహింపు మనకు సంపూర్ణంగా ఉన్నట్లయితే దాని వలన కలిగే ఆదరణ అది గొప్పగా ఉంటది. అది పరలోకంలో నిన్ను గొప్ప ఐశ్వర్యవంతునిగా చేస్తుంది అనేది ఎంతమంది గ్రహించి ఈ రోజు సువార్త ప్రకటించగలుగుతున్నారు? ఎంతమంది దేవునికి మహిమకరముగా జీవిస్తున్నారు? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తే పౌలు భక్తుడు అంటాడు, 10:35 ఒకసారి మనం చూస్తే, మనం ఏం చేసినా కూడా దేవుని యొక్క మహిమ కోసం చెయ్యాలంటాడు. మనం తినే తిండి గాని చేసే పని గాని ఏదైనా చూసినట్లయితే మనం ఏం చెయ్యాలి? 31 కాబట్టి మొదటి కొరింది 10:31 నేను చదువుతున్నాను. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయడి. మీరేం చేసినా కూడా దేవుని మహిమ కోసం చెయ్యాలి. ఎంతమంది క్రైస్తవులుగా ఉన్నవారు ఇలా చేస్తున్నారు? ఈ విషయాన్ని బట్టి ప్రభు మాట్లాడుతూ అంటాడు, అయ్యా మిమ్మల్ని బట్టే కదా అన్ని జనుల మధ్యన, రోమా 2:24 ఈ మాట మనతోటి మాట్లాడుతున్నాడు. వ్రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. ఎందుకు దూషించబడుతున్నది? మన విశ్వాసము మాటలతో కూడిన విశ్వాసముగా ఉన్నది కాని క్రియలతో కూడిన విశ్వాసముగా లేదు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చాలా మంది దైవజనులుగా చెప్పబడుతున్నటువంటి వారు, ఈ రోజుల్లో చాలా మంది గొప్ప గొప్ప విశ్వాసులు అని చెప్పబడుతున్నటువంటి వారు, వారందరూ మోసాన్ని వారికి వృత్తిగా ఎంచుకున్నారు. క్రీస్తు ముసుగులో పాపాలు చేస్తున్నారు, క్రీస్తు ముసుగులో మోసాలు చేస్తున్నారు, తోటి వారిని మోసం చేసి వారి దగ్గర నుంచి ఆ డబ్బుని లాక్కుంటున్నారు. మన ఈ మధ్య నేను ఒక సిస్టర్ నాకు ఫోన్ చేసింది, ఆమె పరిచర్య చేస్తుంది. ఒక అతను వచ్చి నాకు సహాయం చేయమనంటే అతనికి షూరిటీ పెట్టింది. అతను విశ్వాసే, షూరిటీ పెట్టింది. షూరిటీ పెట్టిన నెక్స్ట్ మంత్ నుంచి ఆ డబ్బులు కట్ట మానేశాడు. నెలకు 4,000 ఆమె జీతంలో నుంచి కట్ అయిపోతా ఉంది. ఇది విశ్వాసులకు ఉన్నటువంటి లోపాలు. ఏదో ఆశించి వస్తారు, వారి టార్గెట్ రీచ్ అయ్యే వారికి వాళ్ళు వాళ్లతోటి రకరకాలైనటువంటి ప్రేమతో మాట్లాడతారు, అనేకమైనటువంటి విషయాలు చేస్తుంటారు. ఒకప్పుడు నా దగ్గర ఒక సేవకుడు వచ్చాడు. అతను వచ్చి చెప్పినటువంటి మాటలు ఏంటంటే బిజినెస్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ రోజులో గ్రీన్ గ్లోరీ అని 2010 విషయం నేను చెబుతున్నాను. 2004 నుంచి 2010 మధ్య కాలంలో జరిగిన ఈ విషయాలు నేను మీకు చెబుతున్నాను. ఆ రోజుల్లో గ్రీన్ గ్లోరీ అని ఒకటి వచ్చింది, ఒక స్కీమ్. అది చెన్నై నుంచి వచ్చింది. ఒకడు 11,000 బట్టి జాయిన్ అవ్వాలి. ఆ జాయిన్ అయినప్పుడు ఆ డబ్బులని అందరూ పంచుకుంటారు, ఆ 11,000 అందరూ పంచుకుంటారు కింద నుంచి మీద దాకా. మనం 4 జాయిన్ చేయాలి, వాడి 11,000 ఆ 44,000 మనం అందరం కలిసి మళ్లీ పంచుకోవాలి. ఇలాగా ఒకటి తీసుకొచ్చి చేర్పిస్తే ఫైనల్ గా చేరిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నష్టపోతారు. ఇది ఒక చోట ఆగిపోతుంది. ఈ విషయాన్ని అతను నాకు వచ్చి వివరిస్తూ చెప్పినప్పుడు గంటసేపు నాకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. ఈ గంటసేపు తర్వాత ఆయన చూసినట్లయితే ఆయన ఎవరు అంటే దైవసేవకుడు ఆయన, ఒక పాస్టర్ గారు. నేను ఆ పాస్టర్ గారిని అడిగాను, పాస్టర్ గారు మీరు చేసే మీకు దేవుడిచ్చిన పని ఏంటంటే సువార్త ప్రకటించడం అన్నారు. ఇప్పుడు దాకా నాకు మీరు ప్రకటించేది ఏంటంటే వ్యాపారం గురించి ప్రకటించారు. మరి మీ సువార్త ఏమైపోయిందన్నప్పుడు తను కొంచెం మనసులో నొచ్చుకున్నవాడై ఆయన నా దగ్గర నుంచి అసంతృప్తిగా వెళ్ళిపోయాడు. సో కాబట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, దేనికోసం మనం చూస్తున్నాం, మనం ఏం చేసినా కూడా దేవుని మహిమ కోసం చెయ్యాలి. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేం చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చెయ్యాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను మనము దేవుని మహిమ కోసమే వాడాలి. ఇంకా మనం ఈ కొలసీ సంఘానికి రాసిన పత్రికలోనే మనం చూసినట్లయితే పౌలు భక్తుడు ఇక్కడ కూడా అదే విషయాన్ని వివరిస్తాడు. ఈ కొలసీ సంఘానికి వెళ్ళి మనం చూసినట్లయితే 3వ అధ్యాయానికి వెళ్దాం. కొలసీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు ఈ మాట ఆయన, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నీవు దేవునికి మహిమకరముగా వాడటమే మనం కృతజ్ఞతాస్తులు చెల్లించటం. దేవుడు నీకు పాడే తలాంత ఇచ్చాడు, దేవుని మహిమ కోసం పాడు, నీ గొప్పతనం కోసం కాదు. దేవుడు నీకు ప్రవచించే తలాంత ఇచ్చాడు, దేవుడు నీకేం చెబుతున్నాడు, దేవుని మహిమ కోసం చెప్పు, నీ సొంత మాటల కోసం కాదు. ఈ రోజుల్లో మనం చాలా మందిని చూస్తున్నాం మందిరాల్లో ప్రవచిస్తున్నామని చాలా మంది కూర్చుంటారు. ఎవరికి ఇవ్వడం ఏదైతే ఆయనకి ద్వేషం ఉంటుందో వాడి గురించి అన్ని నెగిటివ్ మాటలు చెప్పడం మొదలు పెడతా ఉంటారు. అది కాదు దేవుడు. దేవుడు సడన్ గా నీకు మనసులోకి ఏదో ఇస్తాడు, అది ఆ దేవుని మాట, అది నీవు దేవుని మహిమ కోసం ప్రకటించాలి. గాని మనం మన సొంత ద్వేషాలని నెరవేర్చుకోవటం కోసం, మన సొంత ఎజెండాని నెరవేర్చుకోవటం కోసం ప్రవచించేవారిగా ఉండకూడదు. అలాగే సువార్త ప్రకటించాలనుకున్న వాళ్ళు దేవుని మాటలే ప్రకటించాలి. ఈ రోజులో ఉన్నటువంటి సమస్య ఏంటంటే వాక్యాన్ని చెప్పేవాడికే వాక్యం తెలియట్లేదు, వినేవాడికి వాక్యాన్ని సరైనటువంటి విధముగా బోధించట్లేదు. బోధించడానికి నిలబడుతున్నారు, బోధించడానికి వస్తున్నాం, కానీ దేవుని వాక్యాన్ని దేవుడు ఏం చెబుతున్నాడో అది వారికి చెప్పాలి. ఆరాధ్యమూర్తి గారిని వాక్యం పట్టుకుంది. ఆయన యోహాను సువార్తను వివరిస్తూ ఉన్నాడు. వివరించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ వారికి తెలుగులో వివరిస్తూ తెలుగు నేర్పడానికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి బైబుల్ గ్రంథంలో ఉన్నటువంటి లోపాలను చూసి దాన్ని ప్రశ్నించాలని ఈ రోజులో చాలా మంది చేస్తున్న పనిని ఆయన కూడా ఆ రోజుల్లో చేయాలని ప్రయత్నించాడు. కానీ యోహాను సువార్తలో ఉన్న 15వ అధ్యాయం 16వ వచనం ఆయన పట్టుకుంది. ఆ వాక్యం ద్వారా ఆయన మార్చబడ్డాడు. అలాగే మార్టిన్ లూథర్ గారు కూడా ఈరోజు మనమందరం ఈ ప్రొటెస్టెంట్లుగా మారటానికి కేథలిక్ బానిసత్వంలో నుంచి బయటకు వచ్చి సువార్తను మనుషులందరికీ చేరేలాగా చేసినటువంటి భక్తుడు మరి మార్టిన్ లూథర్ గారు. ఈ మార్టిన్ లూథర్ గారు ఆ రోజుల్లో ఆయన పట్టుకున్నటువంటి వాక్యము రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, ఇలాగ వాక్యము మనుషులు దేవుని మాటలు మనల్ని పట్టుకుంటాయి, దేవుని మాటలు మనుషులు మారుస్తాయి, గాని మనం చెప్పేటటువంటి మన సొంత అజెండాలు, మన సొంత వాక్యాలు, మన సొంత ఉద్దేశాలు మనుషులు మార్చలేవు. కాబట్టి వాక్యాన్ని బోధించేవాడు వాక్యాన్నే బోధించాలి, దేవుని మాటలు అలాంటి చెప్పాలి అని ఆయన ఇక్కడ వివరంగా తెలియజేస్తున్నాడు. క్రియ చేత గాని మాట చేత గాని మీరేం చేసినను ప్రభు అని యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుతూ సమస్తమును ఆయన పేరిట చేయాలి. ప్రభు పేరిట చేయాలి, దేవునికి కృతజ్ఞత కలిగే విధంగా చేయాలి, దేవుని మహిమ కోసం చేసేటట్లు ఉండాలి. 23-24వ వచనంలో ఇదే అధ్యాయం 23-24వ వచనంలో కూడా అదే చెబుతాడు, ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదము గనుక. దేవుని వలన మనం స్వాస్థ్యము అంటే పరలోక రాజ్యాన్ని మనము స్వాస్థ్యాన్ని మనం పొందుకుంటాము. కాబట్టి ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా నీ భూమి మీద నీవు చేసేటటువంటి ప్రతి పని పనికి ప్రతిఫలం నీకు దొరుకుతుంది. అందుకని ఈ విషయాన్ని యోహాను భక్తుడు కూడా మాట్లాడుతూ అంటాడు, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి లేపబడతారు. నువ్వు ఏం చేస్తావో, ఏది విత్తుతావో అది నీకు ప్రతిఫలముగా వస్తుంది. కాబట్టి నీవు ప్రభు వలన స్వాస్థ్యమును పరలోక రాజ్యంలో మన స్వాస్థ్యాన్ని ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక. మీరేమి చేసినా అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఒక్కసారి నీవు క్రీస్తును అంగీకరించిన తర్వాత నీవు నీ పౌరసత్వం క్రీస్తులోనే ఉంటుంది. మనం అందరం కూడా విశ్వాసులమే. ఏ విశ్వాసం? క్రీస్తులో విశ్వాసులు మన సంగతి మనం గుర్తించినట్లయితే మనము చేసే ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడు, నిన్ను దేవుడు చూస్తాడు. మీకు ఒక సత్యాన్ని నేను మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ఏంటంటే, ఇశ్రాయేలులు దేవుని ప్రజలుగా దేవుడు ఎంచుకున్నాడు, వాస్తవం అది. అయితే పనిష్మెంట్ వాళ్లు పొందినంత పనిష్మెంట్ భూమి మీద ఉన్నటువంటి ఏ ప్రజలు పొందలేదు. కారణం ఏంటి? దేవుడు వారిని ప్రతి క్షణము ప్రతి తరములో తన బిడ్డలను పంపించి హెచ్చరిస్తున్నాడు. ఈ రోజు క్రైస్తవుడు అని చెప్పబడుతున్నటువంటి నీకు నాకు అనుదినము దేవుడు వాక్యం ద్వారా బోధిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఇది మీకే కాదు, నాకు హెచ్చరిస్తాడు. నేను బోధిస్తున్నాను, నేనేమి నేను ఇందులో నుంచి బయటకు వస్తాను, బోధిస్తున్నానుగా చెబుతున్నాను కాబట్టి నేనేం బయటికి రాను. నేను నాకే మొదటి స్థానం ఉంటది, పనిష్మెంట్ విషయంలో మొదటి స్థానంలో ఉండేది నేనే. సో కాబట్టి ఎవడు బోధిస్తున్నాడో, ఎవడు దేవుని మాటలు, అందుకే దేవుడు అంటాడు మీరు బోధకులు కాకుండా ఉంటే మంచిది. కారణం ఏంటంటే తీర్పు మీ దగ్గర నుంచే మొదలవుతుంది, మీరే పరీక్షించబడదు, మీరే మొదట మిమ్మల్ని ఆయన పరీక్షిస్తాడు, మిమ్మల్ని ఆయన మీలో ఉన్న వాటిని ఆయన జడ్జ్ చేస్తాడు. కాబట్టి పనిష్మెంట్ అనేది బోధకుల దగ్గర నుంచే వస్తుంది. కాబట్టి మీరు ఏమి చేసినను, మీరేమి చేసినా కూడా దేవుని కోసం చేస్తున్నామనే సంగతి మీరు గుర్తించాలి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు, మీది కాదు ఈ శరీరము. దేవునికి మీరు అప్పజెప్పిన తరువాత, నీతి ద్వారా బాప్తీసం తీసుకున్న తరువాత, పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడిన తరువాత ఈ శరీరం మీద మనకి హక్కు లేదు. ఇది దేవునికి సంబంధించినటువంటి శరీరము. కాబట్టి మీరు దీంతో ఏది చేసినా కూడా దేవుని మహిమ కోసం చెయ్యాలి. ఒకసారి నీవు క్రైస్తవుడు అని చెప్పబడిన తరువాత, విశ్వాసం అని చెప్పబడిన తరువాత, నీ ప్రతి అడుగుని నీవు గుర్తించుకోవాలి. నీ ప్రతి దానిలో నీవు ఎదిగిన వాడిగా ఉండాలి. సంపూర్ణ అవటమే దేవుని యొక్క మొదటి ముఖ్య ఉద్దేశం. గొంగడి ఎక్కడ వేశావో అక్కడ ఆగిపోవటం దేవుని యొక్క ఉద్దేశం కాదు. అందుకనే నీవు క్రైస్తవుడిగా పరిపూర్ణుడిగా ఉండాలి అంటే నీకు కొన్ని లక్షణాలు కావాలి. 7 లక్షణాలు కావాలని మనము కొన్ని మన యొక్క చరిత్రకారులు లేదంటే క్రీస్తుని అంగీకరించినటువంటి పండితులు చెబుతున్నటువంటి మాటలు. దేవుని నీవు హృదయపూర్వకముగా నమ్ముతున్నావా లేదా అనేది ముఖ్య ఉద్దేశం. రోమీయులకు రాసిన మొదటి పత్రిక, సారీ, రోమా సంఘానికి రాసిన పత్రిక 1:21 దేవుడు అంటాడు తన దాసుడు ద్వారా తెలియజేస్తున్నటువంటి మాట. రోమా 1:21 నేను చదువుతున్నాను మీకు. ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. మళ్ళీ ఏం చేశారు వాళ్ళు? కాని తమ వాదముల యందు వ్యర్థులైరి. ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి అవే, ఒకరినొకరు విమర్శించుకోవటం, అవి చేయటం ఇవి చేయటం జరుగుతుంది. అంతేకాదు తనకు తెలిసినటువంటి ఆ మిడిమిడి జ్ఞానంతో మనము వాదనలకు దిగి దేవుణ్ణి అవమానపరిచేవారిగా కూడా ఉంటున్నాం. దేవుణ్ణి ఎరిగి దేవునిగా మహింపరచట్లేదు అంటే అర్థం ఏంటంటే, మనకు దేవుడు ఏ రూపంలో ఉన్నాడు? వాక్య రూపంలో ఉన్నాడు. వాక్యం మనకి దేవుడై ఉన్నాడు. అదే కదా మనకి యోహాను సువార్త చెబుతుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, అది దేవుడై ఉండెను అని చెబుతుంది అది కదా. కాబట్టి వాక్యము అంటే మనం దేవుని మనం ఎరుగుతున్నాము, వాక్యాన్ని చదువుతున్నావు అంటే దేవుని తెలుసుకుంటున్నావని లెక్క, దేవుని ధ్యానం చేస్తున్నావని లెక్క. సో కాబట్టి నువ్వు దేవుని ధ్యానం చేస్తున్నావు కాబట్టి నువ్వు దేవుని తెలుసుకున్నావని లెక్క. సో నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు ఎంత బాగా చదువుతూ ఉంటే నువ్వు అంత బాగా దేవుని తెలుసుకుంటున్నావని లెక్క. ఎందుకంటే వాక్య రూపంలో ఉన్నటువంటి దేవుడు తన మాట ద్వారా తన ఉద్దేశాన్ని మనకు తెలియజేస్తూ, నేనేమై ఉన్నానో తెలియజేస్తున్నటువంటి దేవుడు మనల్ని తన దాసులుగా ఆయన చేసుకున్న తరువాత మనము దేవుణ్ణి ఎరిగిన వారమని మనం గ్రహించాలి. ఈ దేవుణ్ణి ఎరిగిన వాడు దేవునిగా మహింపరచాలి, దేవునిగా మహింపరచాలి. నీవు సత్యాన్ని తెలుసుకున్న తరువాత సత్యాన్ని మీరు వెంబడించే వారిగా ఉండాలి. అందుకనే మనం శిష్యులమవుతామని ప్రభువు తన దాసుడు ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 8:31 చూస్తే ఆయన ఒక మంచి విషయాన్ని మనకి వివరంగా చెబుతున్నాడు. ఏమంటాడంటే, కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించేదరు, అప్పుడు సత్యమును స్వతంత్రులుగా చేయను అని చెప్పగా, ఇప్పుడు మనకి అదే మన వాక్యాన్ని గనక యేసయ్యను మనం తెలుసుకునే కొద్దీ సత్యములోకి నడిపించబడతాం. ఈ సత్యం మనల్ని శిష్యులుగా మారుస్తుంది, దేవునికి శిష్యులుగా మారుస్తుంది. కాబట్టి మనం శిష్యులుగా మారాలి అంటే దేవుని గురించినటువంటి పరిపూర్ణ సత్యం మనకు తెలిసి ఉండాలి. అదే నీకు కావాల్సింది. నీవు దేవుణ్ణి నీ రక్షణగా హృదయపూర్వకంగా నమ్మాలని ఆయన తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథం 26:4 చూస్తే, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములో యెహోవాను నమ్మాలి మనము. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మనం మన బుద్ధిని మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. రెండవది మనం చూసినట్లయితే మనం ఏం చేసినా కూడా ప్రభు మహిమ కోసం మనం చెయ్యాలి. నీవు అన్నపానములు తీసుకున్నా, నీవు నోటితోటి మాట్లాడినా, నీ క్రియల ద్వారా చేసిన, నీవు క్రీస్తుకు దాసుడు అన్న సంగతి ప్రకటించబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అలాగే నీవు ఇంకా చేయవలసింది ఏంటంటే, నీవు మనము నిజమైనటువంటి ప్రేమను చూపించాలి. దేవుడు ఏం చెప్పాడు? మొదటిగా బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ నీ దేవుడిని తెలుసుకోవటము, రెండవ ఆజ్ఞ నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించటం. ఈ నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించనే పదము నీవు మాటలలో కాదు క్రియలలో చూపించాలి. ప్రేమను ప్రకటించే వారిగా ఉండాలి. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంటే ప్రతి విషయంలో కూడా నీ ఎదుటి వారికి నువ్వు ఏది కూడా చేయకూడదు. ఏ విధమైన కీడు చేసేవాడిగా ఉండకూడదు, మోసం చేసేవాడిగా ఉండకూడదు అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఆయన ఏం చేశాడు అంటే తను తాను తగ్గించుకున్నాడు. మనం ఫిలిప్పీలు రాసిన పత్రికలో మనం చూసినట్టయితే 2:6-7 ఫిలిప్పు మాట్లాడుతూ, ఫిలిప్పు సంఘంతో మాట్లాడుతూ, పౌలు భక్తుడు ప్రభు ఏం చేశాడు, ఎలా ఉన్నాడు వివరిస్తున్నాడు. ఆయన అంటాడు, ఆయన దేవుని స్వరూపముగా స్వరూపము కలిగిన వాడు అయి ఉండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టుకోవడం భాగ్యం ఎంచుకునేది, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. కాబట్టి తగ్గింపు స్వభావం కావాలి. మేకా సువార్తలో కూడా, మేకా గ్రంథంలో కూడా అదే చెబుతాడు. 6:8 మనం చూస్తే ఆయన అంటాడు, మనుష్య ఏది ఉత్తమనేది అది నీకు తెలియజేయబడింది. ఏమిటి తెలియజేయబడింది అంటే, నీవు న్యాయముగా నడుచుకోవటము, కనికరమును ప్రేమించటం, అలాగే నీ దేవుని ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకుని ఉండాలి. ఇదే దేవుడిని అడుగుతుంది. ఎంతకంటే మించి నేనేమడుగుతున్నాడని ఆయన తెలియజేస్తాడు. కాబట్టి క్రీస్తుని పోలి నడుచుకోవాలి. క్రీస్తు తాను తగ్గించుకున్నాడు. ఆయన పరిశుద్ధమైనటువంటి జీవితం గడపడానికి తను సమర్పించుకున్నాడు. మనుషులందరి యొక్క రక్షణ కోసం తను పనులు చేస్తూ వచ్చాడు. కాబట్టి క్రీస్తును పోలిన వారిగా నడుచుకోవాలనేది మరొక నియమం మనకి. అలాగే పరిశుద్ధమైన జీవితం గడపాలి. మనము పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. నీవు నేను క్రైస్తవుని అని చెప్పినప్పుడు క్రీస్తు పరిశుద్ధుడైన ప్రకారము నీవు నేను కూడా పరిశుద్ధుడై ఉండాలని మనకి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5:15-16 ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడినది కదా అని అంటాడు. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలు మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. లేవీయులకు రాసిన పత్రిక 19:2 కూడా అదే మాట అంటారు, మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడని యెహోవాను నేను పరిశుద్ధుడనై ఉన్నాను. కాబట్టి ఇది మనమందరం కూడా తెలుసుకోవాలని ప్రభువు తెలియజేస్తున్నాడు. ఇంకంతేకాదు, మనం వినువారిగా కాక వాక్యానుసారముగా చేయవారిగా ఉండండి. ఈ సంగతులు మీరు ఎరుగుదల వీటిని చేసిన మీరు ధన్యులవుతారు అని యోహాను సువార్త 13:17 అంటాడు. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులవుతారు. యాకోబులో కూడా అదే మాట్లాడతాడు మనకి. 1:20 మీరు వినుమాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారిని ఉండండి. అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు అనేది ఆయన వినువారుగా కాక దేవుని ప్రకటించే వారిగా ఉండాలని ఆయన మనకు తెలియజేస్తుంది. అంతేకాదు, మనము మన నోటిని అదుపులో ఉంచుకోవాలి. ఈ రోజుల్లో మనము అనేక రకాలైనటువంటి మాటలు మన నోటితోటి మనం మాట్లాడుతున్నాం. మనం అన్ని విషయాలు దేవుని మనం మహింపరచడం ఒక విధముగా అదే నోటితో చేస్తున్నాం, అదే నోటితోటి రకరకాలైనటువంటి మాటలు కూడా మాట్లాడుతూ దేవుని అవమానపరిచే వారిగా ఉంటున్నాం. అందుకనే అంటాడు, నీవు నీ మిమ్మల్ని బట్టే కదా అన్ని జనుల మధ్యన నా నామము దూషించబడుతుంది అని చెబుతున్నాడు. కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకుని దేవునికి మహిమకరమైనటువంటి వారిగా ఉండాలి. ఎక్కడ వేశామో బొంగడి, నీవు మొదటి దగ్గరే ఆగిపోతే దేవునికి అది మహిమకరముగా ఉండదు. కాబట్టి నీవు ఎదిగేవాడిగా ఉండాలి. వాక్యము పాలు తాగే స్థితిలోనే ఉండక నీవు బలమైన ఆహారం తీసుకునే వారిగా ఉండాలి, సంపూర్ణులుగా ఉండాలి. కాబట్టి ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకుని మనం దేవుణ్ణి హృదయపూర్వకంగా అంగీకరించాలి. రెండోది, ఏమి చేసినా ప్రభు మహిమ కోసం చేయాలి. మూడోది, మన చుట్టూ ఉన్న వారిని మనం నిజముగా ప్రేమించాలి. అలాగే మనం క్రీస్తును పోలిన వారిమై తగ్గింపు స్వభావం కలిగిన వారమై దేవుని మహిమార్థమై జీవించాలి. పరిశుద్ధమైన జీవితం గడిపేవారిగా ఉండాలి. వినివారిగా కాక దేవుణ్ణి మహింపరిచేవారిగా కార్యాలు చేసేవారిగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా మన నోటిని మనం అదుపులో పెట్టుకోవాలి. మన నోటి నుంచి దేవుని మహిమకరమైనటువంటి మాటలే రావాలి తప్ప దేవుని అవమానపరిచేటటువంటి మాటలు చెప్పేవారిగా మనం ఉండకూడదని ప్రభు ఈ ఉదయకాలంలో మనందరికీ కూడా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనము క్రీస్తును పోలిన వారు మనం చెప్పుకొంచు క్రీస్తును గురించినటువంటి సంపూర్ణ గ్రహింపు కలిగిన వారమై పరలోకములో సకల ఐశ్వర్యములు కలిగిన వారై ఉండాలని, పరలోకపు ఐశ్వర్యం పొందుకునే వారిగా ఉండాలని, భూమి మీద సమాధానం మన వల్ల కలిగే విధంగా ఉండాలని, క్రీస్తుని నామాన్ని ఘనపరిచేవారిగా మహింపరిచేవారిగా ఉండాలని ప్రభు పేరిట ఈ ఉదయకాలంలో మీ అందరికీ తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించిన గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.